महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे।
నిన్న ఏ టాపిక్ గురించి మాట్లాడాలి అనేటటువంటి చర్చ వచ్చినప్పుడు వాయిస్ ఆఫ్ సైలెన్స్ చాలా అద్భుతమైనటువంటి గ్రంథము, కానీ ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి ముందు అసలు థియాసఫీ గురించి ఒక అవగాహనకి వస్తే, అసలు థియాసఫీ మన నిత్య జీవితాన్ని, మన సామాజిక జీవితాన్ని, మన రాష్ట్ర జీవితాన్ని, నేషనల్ దేశంలో జీవించేటటువంటి యాజ్ అన్ ఇండియన్, అంటే ఒకటి వ్యక్తిగతంగా, రెండవది సమాజపరంగా, మూడవది దేశపరంగా, అసలు జీవించటానికి ఏ మార్గదర్శక సూత్రాలు అది అందజేస్తోంది, దాని ప్రకారం జీవించిన వాడికి జీవించని వాడికి తేడా ఏమైనా ఉంటుందా, దాని గురించి చర్చించుకోవటం కొంచెం మంచిదేమో అనుకుని సబ్జెక్ట్ మార్చేటటువంటి సాహసం చేస్తున్నాను. చేత సబ్జెక్ట్ కొంచెం నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, అసలు వాట్ ఈస్ థియాసఫీ, వాట్ ఆర్ ఇట్స్ ప్రాక్టికల్ అప్లికేషన్స్, దాని గురించి మనం ఇవాళ చర్చించుకుని మీకు నచ్చితే మనం మళ్ళీ మళ్ళీ కలుసుకోగలిగితే కాకవాయి వచ్చినప్పుడల్లా నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. మొట్టమొదటి థియాసఫీ అనేటటువంటిది శాశ్వత నిత్య నూతన సనాతన ధర్మానికి ఇంగ్లీష్ పేరు. అది చాలా స్పష్టంగా మనకి గుర్తుండాలి. ఇట్ ఈస్ నథింగ్ న్యూ. మన భారతీయుల యొక్క శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటిది నిత్య నూతనమైనటువంటిది ఆ సత్యాన్ని చెప్పగలిగేటటువంటి, మనం మర్చిపోయినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ మనకు అర్థమయ్యే భాషలో, ఎందుకంటే సంస్కృతం అర్థం అవటం మానేసింది, మనకి పూర్తిగా అర్థం అవటం మానేసింది. ఎందుకు అర్థం అవటం మానేసింది అంటే, చాలా మందికి ఒక పెద్ద అపోహ ఏంటి అంటే వేదాలు సంస్కృతంలో రాయబడ్డాయి అని. అది తప్పు, సంస్కృతంలో రాయబడలేదు. ఒక కెమిస్ట్రీ బుక్ ఇంగ్లీష్లో రాస్తే, కెమిస్ట్రీ రాయబడింది ఇంగ్లీష్లో, H2O అంటే ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి అక్కడ, కానీ అక్కడ ఇంగ్లీష్ లెటర్స్ కాదు ముఖ్యం, ప్రకృతిలో ఉన్నటువంటి హైడ్రోజన్, ప్రకృతిలో ఉన్నటువంటి ఆక్సిజన్ కలిస్తే ఏమవుతుంది అని చెప్తుంది. ఇచ్చట అది ఇంగ్లీష్ కాదు H2O, ఇంగ్లీష్ లెటర్స్ ను ఉపయోగించుకున్నాం. దేనికి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని అర్థమయ్యేటట్టు తెలపటానికి. అలాగా పూర్వకాలంలో సంస్కృతాన్ని అలా ఉపయోగించుకున్నారు. ఇచ్చట కాశీలో ఉన్నప్పుడు రెండు సెంట్రల్ యూనివర్సిటీస్ ఉండేవి కాశీలో అప్పుడే, ఒకటేమో బనారస్ హిందూ యూనివర్సిటీ, నేను చదివినటువంటి యూనివర్సిటీ, రెండవది సాంస్క్రిట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అది. నాకు ఈ గాయత్రి మంత్రంతో చేసేటటువంటి యజ్ఞవిధానంలోని కొన్ని మంత్రాలు నాకు అర్థం కాలేదు, అర్థం కాకపోతే ఆ సాంస్క్రిట్ యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగాను, మాకు తెలియదు అర్థం అన్నాడు. అలా చదవటమే అంతే అది అన్నాడు. అంటే అది ఎలా ఉంటుంది అంటే, పరిస్థితి 2H2+O2=2H2O అని చదువుకు అంతే, ఇంకేం లేదు అందులో అన్నట్టు ఉంటుంది. ఉందా లేదా అంటే, మీకు దాని వెనకాతలు ఉన్నటువంటి ప్రాకృతిక రహస్యాల యొక్క సంకేతాలు మనకి తెలిస్తే అది నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. లేకపోతే బట్టి కొట్టుకుందాం, పరీక్ష రాస్తాం, పాస్ అయిపోతాం, అదే బట్టి ఇంకోటి చెప్తాం. తరతరాలు మారిన తర్వాత ఇంక అందులో ఏమీ లేదు, ఇంతే. చివరికి మన సనాతన ధర్మం పరిస్థితి అలా ఏర్పడింది. అత్యంత శక్తివంతమైన ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో అనేటటువంటి విచిత్రమైనటువంటి శక్తి ఈనాడు నిర్వీర్యం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోయింది. భారతీయులలో అటువంటి వ్యక్తులు దొరకక విదేశీ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాము అని పరమ గురువులు చెప్పుకున్నారు చాలా స్పష్టంగా. భారతీయులకు భారతీయ ఆధ్యాత్మికత నేర్పడానికి విదేశీయుల సహాయం కావాల్సింది, వాళ్ళ భాష కావాల్సింది. ముందు మనకి ఖచ్చితంగా భారతీయులైనటువంటి మనకి ఇది ఒక పక్కలో బలంలా ఉండాలి. ఇందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇందుకు మన పండితులు ఈ విద్యను చెప్పలేకపోయారు. కానీ ఈ విద్య చాలా సింపుల్. ఈ విద్యలో 14 లెవెల్స్ ఉన్నాయి. దాన్ని చతుర్దశ లోకాలు అని కూడా అంటూ ఉంటాం మనం. ఆ 14 లోకాలు కూడా మనలోనే ఉన్నాయి. చాలా మందికి 14 లోకాలు మనలోనే ఎలా ఉంటాయి అని అడిగిన చాలా మంది మనుషులు ఉన్నారు. సో కాల్డ్ రేషనలిస్ట్, ఏమయ్యా నువ్వు ఏం చదివావు, నీకు తెలీదా ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అన్నది, నువ్వు ఏం చదివేవయ్యా అని అడిగాను. నాకు తెలుసు నువ్వు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని, నేను కాదు చదివాను, తర్వాత ఏం చేశావు, పిహెచ్డి చేశాను, అదంతా ఎక్కడుంది, నీలోనే ఉందిగా. నీ ఎంకామ్ పిహెచ్డి డిగ్రీ నీ బ్రెయిన్లో ఉందా లేకపోతే కాలేజీలో వదిలేసి వచ్చావా? అలాగే ఆధ్యాత్మిక విద్య కూడా. కానీ ఆ ఎంకామ్ పిహెచ్డి చేసిన వాడు ఆ విద్యను ఉపయోగించుకుంటున్నాడు, 10 మందికి చెప్పగలుగుతున్నాడు. మన భారతీయ ఆధ్యాత్మిక విద్యను మనం 10 మందికి కాదు కదా, మనకే తెలియదు అసలు ఆ విద్య ఏంటో. దానిని సవరించడానికి పరమ గురువులు విదేశీ వ్యక్తుల ద్వారా థియాసఫీని ఏర్పరిచారు. అక్కడ కూడా చాలా వాదోపవాదాలు జరిగాయి. మొట్టమొదటి వాదోపవాదము 1825లో పరమ గురువుల యొక్క మీటింగ్స్ లో మనం ఎలా మాట్లాడుకుంటామో వాళ్ళు మీటింగ్స్ చేసుకుంటారు. ఎక్కడ ఇక్కడలాగా మనం చెప్పులు అవి విసురుకోం, కుట్టుకోం, పెట్టుకోం, లక్ష్యంతో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. లక్ష్యం ఏంటంటే అక్కడ వాళ్ళు 1825లో మాట్లాడుతున్నటువంటి లక్ష్యం ఏంటి అంటే మానవ జాతి సర్వనాశనం చేసుకుని వెళ్తుంది. మెటీరియలిజం అనేటటువంటి దానవుడు, భౌతికత అనేటటువంటి దానవుడు, ఇదివరకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, ఒకప్పుడు రావణాసురుడు ఎలాగైతే మొత్తం ఆక్రమించేశారో అదేవిధంగా ఈనాడు ఈ మెటీరియలిజం మానవ జాతిని ఫినిష్ చేసేసింది. దీన్ని మళ్ళీ మనం లేపగలమా? 90% ఆఫ్ ద గురుస్ వర్ అగేనిస్ట్ థియాసఫీ. వద్దు, మానవ జాతికి ఇంకా టైం రాలేదు, రాలేదు అని ఆ 90% కరెక్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే థియోసాఫికల్ సొసైటీ బ్రాంచెస్ అవుతూ ఉన్నాయి తప్ప థియోసాఫికల్ నాలెడ్జ్ నాకు ఎక్కడా కనిపించటం లేదు. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ థాట్, అది మనలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇది చేతి విమర్శ అనుకోవద్దు. ఒక దివ్యమైనటువంటి జ్ఞానం ఉన్నప్పుడు ఆ దివ్య జ్ఞానం యొక్క ప్రభలు ప్రపంచం అంతా విస్తరించమని పరమ గురువుల యొక్క ఆశీర్వాదముతో స్థాపించబడినటువంటి సొసైటీకి ఈ గతి ఎందుకు పట్టింది అంటే మన వల్ల పట్టింది. మనము ఆ దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోవటంలే, పేరు చెప్తున్నామంటే దివ్య జ్ఞానము అని థియాసఫీ అది. చేత 1825లో ఆ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ముఖ్యంగా బుద్ధుడు, క్రైస్ట్ వాళ్ళు ఏమన్నారంటే మానవ జాతికి ఇంకా హోప్ ఉన్నది, కానీ మొత్తము ఈ ఆశ అని చెప్తాను ఇంకా ఉన్నది అనేది. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అని మన వాళ్ళు చెప్పేది ఏంటి అంటే కర్మ మీద ఆధారపడి ఉంటుంది. నీకు బాగుపడటానికి అవకాశం రావటం కూడా నీ కర్మ వల్లే వస్తుంది. చాలా మంది ఋషులు చెప్పేది ఏంటి అంటే, ఈ మానవ జాతి మనల్ని అట్లాంటిక్ పీరియడ్ లో భూమి నుంచి గెంటేసింది. అదొక చరిత్ర, మళ్ళా చదువుకోవలసినటువంటి చాలా చరిత్ర. ఎందుకంటే హిస్టరీ తెలిస్తే హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్. ఆ ఆత్మలే మళ్ళీ పుట్టాయి, అవే మళ్ళీ పుడుతూ ఉంటాయి. అందువల్ల మనని గెంటేసినటువంటి సుమారు 180,000 సంవత్సరాల కిందట అట్లాంటిస్ లో ఒక భీషణ సంగ్రామం జరిగింది. అందులో మానవ జాతిని గురువులు వదిలేశారు. ఇంకా మేము మీకు చెప్పలేము. మళ్ళీ మీరు ఎదిగితే, దెబ్బ మీద దెబ్బ తింటే అప్పుడు మళ్ళా మేము మీకు ఏదైనా చెప్పగలము అని 1825లో ఇద్దరు గురువులు, మన భారతీయ భాషలో చెప్పుకోవాలి అంటే సప్త ఋషుల్లో ఇద్దరు, థియోసాఫికల్ సొసైటీ భాషలో చెప్పుకోవాలి అంటే మాస్టర్ మౌర్య, మాస్టర్ కేహెచ్, వీళ్ళిద్దరే లేదు మనం ప్రయత్నిద్దాం అన్నారు. 90% అగెనిస్ట్ గా ఉన్నారు, ఇద్దరు చేస్తా ఉన్నారు. కానీ గురువులలో డెవలప్ ఉండవు. చేస్తామంటే సరే చేయండి, మేము హెల్ప్ చేస్తా ఉన్నారు గురువులు అందరూ కూడా. అంతే తప్ప మేము వద్దన్నాం కదా, మీరే చేసుకోండి అని వాళ్ళనే వదలలేదు. అంతేత మొత్తము థియోసాఫికల్ సొసైటీ వెనకాతల హిమాలయాలలో శంబళ గ్రామంలో ఉంటున్నటువంటి పరమ గురువుల శక్తి మొత్తము పనిచేస్తున్నది. మరి శంబళ గ్రామం ఎప్పటి నుంచి వచ్చింది ఉంది అంటే 300,000 సంవత్సరాల కింద నుంచి ఉంది భూమి మీద. అక్కడ నలుగురు కుమారులు, మన భాగవతంలో చెప్పబడినటువంటి శరత్ కుమారులు, ఆ నలుగురు శ్రీస్వామికల్లో చెప్పేటటువంటి ద గ్రేట్ వన్ అబౌట్ హూమ్ నథింగ్ కెన్ బి సెడ్, భాగవతం నుండి ఆ నలుగురు వీనస్ గ్రహం నుంచి వచ్చారు. వాళ్ళతో పాటు ఇంకో 120 మంది వీనస్ గ్రహంలో పరమశుద్ధి పొందినటువంటి వ్యక్తులు వచ్చారు. వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా మానవ జాతిలో ఈ జ్ఞానాన్ని, ఈ మనోమయ కోశ జ్ఞానాన్ని, థియోసాఫికల్ సొసైటీలో దాన్ని మెంటల్ బాడీ అంటాం. ఆ మెంటల్ బాడీలో మళ్ళా రెండు ఉన్నాయి. మెటీరియలిజం గురించి చెప్పేటటువంటి మానసిక స్థితి ఈనాడు ప్రబలి ఉన్నది. ఇది కాక ఆధ్యాత్మిక విద్యను గురించి తెలుసుకునేటువంటి అబ్స్ట్రాక్ట్ మైండ్, కాజల్ బాడీ, అది ఒకటి ఉన్నది. వ్యక్తిగతంగా ఒక కళని ఎన్నుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఈ విద్య నాశనం కాకుండా ప్రపంచంలో ఎక్కడో ఒక చిరుదివ్వ అలా వెలుగుతూనే ఉంది. భక్తుల రూపంలో, సిద్ధుల రూపంలో, మహాత్ముల రూపంలో, ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఈ ఆధ్యాత్మిక విద్య అనేటటువంటి విద్య నిరంతరము ఎక్కడో అక్కడ వెలుగుతూనే ఉంది. ఈ 1825లో పరమ గురువులు ఏమనుకున్నారంటే, వీళ్ళందరినీ మనం ఒక చోట చేర్చలేవా, ఈ దీపాలన్నింటినీ కూడా మనం ఒక చోట చేర్చగలిగితే ఆ కాంతిలో ఈ భౌతికతాసురుడు మెటీరియలిజం అనేటటువంటి జయంతిని మనము పడవేసి ఆధ్యాత్మిక విద్యను పునఃస్థాపితం చేయగలమా అనేటటువంటి ప్రశ్న వేసుకుని, భారతీయులలో ఎవరు దొరకపోతే రష్యన్ వనితని ఎన్నుకున్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, బ్లావెట్స్కీని కించపరచటానికి కాను, మన యొక్క బలహీనత మనకి తెలియాలి. మనలో ఎందుకు ఎన్నుకోలేకపోయారు అంటే వీవర్ అన్సేఫ్, ఒక్కడ దొరకలేదు వాళ్ళకి. మరి ఆవిడకి హెల్ప్ చేయటానికి కన్ననాలు కట్టుని ఎన్నుకోవాల్సి వచ్చింది. వాళ్ళిద్దరిని కలపటానికి వాళ్ళ తల ప్రాణం తోకొచ్చింది పరమ గురువు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, పరమ గురువులు అన్నంత మాత్రాన, వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నంత మాత్రాన, సిద్ధక్షేత్రాలు ఉన్నంత మాత్రాన మనిషి మారడు. మనిషి మారటానికి ముందు సుముఖత చూపించాలి. ఉద్ధరే ఆత్మానం 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 అవసాదే, చేత నువ్వు ఫస్ట్ నేను మారుతాను అన్న నిర్ణయం నువ్వు తీసుకోకపోతే ఈ గురువు ఏమి చేయలేదు. కానీ ఆ నిర్ణయం తీసుకున్నాక దానికి తగిన పరిస్థితులు కల్పించేటటువంటిది వాతావరణం ఏర్పడవచ్చు. అది చాలా మొట్టమొదట మిస్డైరెక్టెడ్ ఆలోచనను మనం మార్చుకోవాలి. భారతీయులు యదాయదా ధర్మస్య గ్లానియభవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కరెక్టే, కానీ నువ్వు అడుక్కుంటే వస్తాడు. నువ్వు అడగకుండా నువ్వు చేసుకుంటే ఎందుకు వస్తాడు? భారతీయ ఆలోచన విధానంలో ఇది ఒక క్యాన్సర్ లాగా పడుతుంది. మనమేం చేయకలే, భగవంతుడే వచ్చి చేస్తాడు. రాముడికి కోతులు సహాయపడవలసి వచ్చింది, కృష్ణుడికి పెద్ద పాండవులు ఆయన గ్రూప్ సహాయపడవచ్చింది, లేకపోతే ఏం జరుగుతుంది? అంచేత అవతారమూర్తి రాబోయే ముందే ఆయనకి సహాయపడగలిగేటటువంటి వ్యక్తుల సముదాయం ఏర్పడి తీరాలి. ఇక్కడ చిన్న తేడా వచ్చింది ఈ యుగంలో. త్రేతాయుగంలో అంటే మన థియోసాఫికల్ లిటరేచర్లో లుమేరియన్ పీరియడ్లో కృష్ణుడి కాలంలో అంటే మన భాషలో థియోసాఫికల్ భాషలో అట్లాంటిక్ పీరియడ్లో అశరీరధారులు శరీరం ధారణ చేసి అవతార పురుషుడికి సహాయపడ్డారు. అందుకనే మనం ఆ చరిత్ర చదువుకున్నప్పుడు ఏం చెప్తారంటే బ్రహ్మ వెళ్ళాడు, అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు అంటే దేవతలందరినీ కూడా నాకంటే ముందు మీరు భూలోకంలోకి రండి, వచ్చాక నేను వచ్చినప్పుడు నాకు సహాయపడండి. అంటే ఆ దేవతలకి ముందు నుంచి తెలుసు ఏ పని మీద వచ్చారో దేవతలు కనుక. దేవైతే అవతారమూర్తి రాగానే ఏం చేశారు, గబగబగబగబు ఆయన చుట్టూ వచ్చేశారు. ద జాబ్ వర్ హాఫ్ డన్. ఎప్పుడైతే గ్రూప్ ఏర్పడిపోయిందో పని ముగిసిపోయినట్టే, ఇంకా తర్వాత యుద్ధమేగా. యుద్ధం కొన్ని రోజుల పాటు జరుగుతుంది. ఈ గ్రూప్ ఫార్మేషన్కే సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటిసారి మానవునికి అప్పచెప్పారు, అవతారమూర్తికి సహాయపడేటటువంటి వర్క్ మీరు చేసుకోండి, దేవతలు మీరు కనుక ఈ దిశలో వస్తే సహాయపడతారు, లేకపోతే మీ ఇష్టం. అది ముందు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. అది చెప్పడానికి థియాసఫీ ఆవిర్భవించింది. ఉద్ధరేదాత్మానం ఆత్మానం అనేటటువంటి మాట నొక్కి 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 మరీ మనం అర్థం చేసుకోవాలి. నువ్వు డెవలప్ అవ్వాలి తప్ప గురువు యొక్క అనుగ్రహంతో నువ్వు డెవలప్ కాలేవు. ఆ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ధర్మ ఆధ్యాత్మిక విద్య గురించి నేను స్పష్టమైనటువంటి ఈ అవగాహన రావాలి. దైవీ కార్యానికి సహాయపడేటటువంటి దేవతలు కాదు, ఈనాడు మానవులు కూడా రావాలి. అప్పుడేమవుతుంది, మానవుడు రెడీ అయితే దేవతలు ఆటోమేటిక్ గా వస్తారు. ఇంకేంటి, దే ఆర్ ఆల్వేజ్ రెడీ. అప్పుడేమవుతుంది, మానవులు దానవులు ఇద్దరు దేవతలు ఇద్దరు కలిసి యుద్ధం చేయాలి. ఇంకేత మొట్టమొదటిసారి ఈ కాలంలో మనుషులు దేవతలు కలిసి పనిచేయవలసినటువంటి సమయం ఆసన్నమైనది. అది మనం మర్చిపోయాం. దేవతల్ని అడుక్కోవడం ఒకటి గుర్తొచ్చింది తప్ప దేవతల కంటే కూడా మానవులు చాలా గొప్పవాళ్ళు అన్న విషయం మర్చిపోయాం మనం. దేవతలకి స్వేచ్ఛ లేదు. ఎవడి భయంతో గాలి వీస్తుందో, ఎవడి భయంతో అగ్ని కాలుస్తుందో, ఎవడి భయంతో నీరు తడుపుతుందో, ఆ మహాశక్తిని తనలోకి తిప్పుకోగలిగేటటువంటి శక్తి మనిషికి ఉంది, మానవుడికి ఉంది. దేవతలు ఏం చేయదు, భయపడుతుందండి. బ్రహ్మ ఏం చేయగలదు అంటే ఈ కోట్లాది కోట్ల సంవత్సరాల వరకు, ఈ యుగాంతం వరకు కూడా ఆయన ఒకటే డ్యూటీ, ద డ్యూటీ ఆఫ్ బ్రహ్మ. విష్ణువు పరిపాలిస్తూ ఉండాలి, శివుడు లయం చేస్తూ ఉన్నాడు, కానీ మనిషి ఇమ్మోడిటీని దాపలేదు. చేత ఈ దేవతా శక్తుల కంటే మానవుడి యొక్క శక్తి చాలా ఎక్కువ అనేది మనం మర్చిపోయాము. అంటే ఎవరిని నువ్వు శాసించాలో వారి ద్వారా నువ్వు శాసించబడితే ఏమవుతావు? పరాధీనుడు అవుతావు. దట్ వాజ్ ద కాజ్. భారతీయుల మీదకి రెండు విదేశీయులు పరిపాలన, ఇద్దరు విదేశీయులు పరిపాలన చేయగలగటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది మర్చిపోయాను. దైవీ శక్తిని ఉపయోగించి చాలా మంది అని అడుగుతారు, మరి దైవీ శక్తి హెల్ప్ చేయలేదా అని. మానవుడికి చేయలేదు. మానవుడు దైవీ శక్తిని ఉపయోగించుకోవాలి. ఎలక్ట్రిసిటీ నీకు ఎండగా ఉంది అంటే దానంతట అది పని ఫ్యాన్ తిప్పదు, నువ్వు స్విచ్ వేయాల. చాలా వేడిగా ఉంది, చల్లదనం కావాలి అనుకుంటే ఏసీ ఉంటుంది, ఓకే, కానీ నువ్వు స్విచ్ వేసుకోవాలి. అంటే కంట్రోలర్ ఎవరు? దానికి నువ్వు. ఎలక్ట్రికల్ ఎనర్జీకి కంట్రోల్ చేసేది నువ్వు. అలాగ ప్రకృతిలో ఉన్నటువంటి ఐదు శక్తులను కంట్రోల్ చేసేటటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. అందుకని దీనిని ప్రపంచము అంటాం. వృద్ధితత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము. ఈ మూడింటి మీద పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యము సాధించగలిగినటువంటి మానవుడు ఈనాడు కొన్నిటి మీద ఆధిపత్యం సాధించలేదు, కానీ కొంత సాధించాడు. మినరల్ కింగ్డమ్, ఇనుము, రాగి, బంగారం, ఇసుక, మట్టి, పృథ్వీతత్వాన్ని తన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోగలుగుతున్నాడు. కానీ ఇల్లు కట్టుకోవటాలు, మట్టిలో ఉన్నటువంటి ఖనిజాలను బయటికి తీసి ఆ మెటల్స్ ను ఉపయోగించుకోవటం మాత్రమే పృథ్వీతత్వం యొక్క ఉపయోగం కాదు. ఇట్ ఈస్ వెరీ 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 మైనర్ థింగ్. కానీ అక్కడితో ఆనందించేసి జలతత్వాన్ని ఉపయోగించుకోవాలి అనుకునే ప్రయత్నాలలో మనకి ఎక్కడ నీరు కావాలో అక్కడ నీరు తెచ్చుకునేటటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ అవి పెట్టుకోగలిగాడు. కానీ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తెచ్చుకోవడం ఎలాగో తెలియదు, ఎండిపోతున్నాయి నీళ్ళకి. నీళ్ళ లేవు ఎక్కడ పడితే అక్కడ. ముఖ్యంగా మొన్న నెల్లూరులోనే ఎవరో ఫోన్ చేశారు నాకు, మాస్టారు మేము బోర్ వేసుకుంటున్నాము, నీళ్లు పడాలి అని ప్రార్థించండి అన్నారు. నేను ప్రార్థిస్తే ఎట్లా ఉంటుందమ్మా, నీరు లేనిదే. సరే వేశారట బోరు, నీళ్లు పడలే. మళ్ళీ రెండో చోట బోరు వేశారు, నీళ్లు పడలే. మరి ఇప్పుడు ఏం చేద్దాం మాస్టారు అన్నారు. ఏం చేస్తాము, నీరు లేనిదే మాస్టారు, ఏం చేస్తారు. కానీ మానవుడు కనుక ప్రయత్నం చేస్తే సమృద్ధిగా జలము పొందవచ్చు. ఇంకేంటే వాటర్ వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. సముద్రం 3/4 ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ కన్నీళ్ళు లేవు. ఇంత సైన్స్ డెవలప్ అయిందని మురిసిపోయేటటువంటి ఆధునిక విజ్ఞానవేత్తలు మీకు మంచినీటి చుక్క ఇవ్వలేరు. చేత ఆధునిక విజ్ఞానం యొక్క వీక్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయలేకపోతున్నాయి. ఇట్ కాంట్ క్రియేట్ ఎనీథింగ్. మిస్యూజ్ చేయగలవు మీరు. ఇదివరకు బావిలో నీళ్లుంటే నువ్వు తోడుకుని వస్తే నీళ్ళని వేస్ట్ చేయలేవు. ఇంకేంటే మనం తోడుకు రావాలి. ఇప్పుడు ట్యాప్ ఇస్తే నీళ్ళు వచ్చేస్తున్నాయి. చేత మనం ఏం చేయగలిగామంటే మోడర్న్ సైన్స్ టెక్నాలజీ ఉపయోగించి అభివృద్ధి ఏం సాధించగలిగే ఉన్న వనరులు కోల్పోతున్నాం అన్నది గొడవ గుర్తించలేకపోతున్నాను. సైన్స్ లేదు నువ్వు క్రియేట్ చేయలేవు, ఉన్నది మిస్యూజ్ చేసుకుంటున్నావు. ముందు అది అర్థం అవుతే చాలు, ముందు మనం సగం లైన్ లో పడతాం. కానీ నీళ్లు క్రియేట్ చేయవచ్చు. చాలా బాగా నీటిని, సమృద్ధిని డెవలప్ చేసుకోవచ్చు. మన సనాతన ధర్మము దానికి కావలసినటువంటి అనేక విధి విధానాలు చెప్పింది. చేత పృథ్వీతత్వాన్ని కొంచెం కొంచెం ఉపయోగించుకుని ఏదో ఈ బిల్డింగ్స్ కట్టుకున్నాం. ఈ కట్టుకోవటం వల్ల మనం చేయగలిగినటువంటి ఘనకార్యం ఏంటంటే ప్రకృతికి సగం దూరం అయింది. చల్లటి వాతావరణం అంటే ఏంటో ఏ కాకువైపు వెళ్తే తప్ప తెలియదు. అంటే ఇది వరకు అడవుల్లో ఉండేటటువంటి మహర్షులు ఇప్పుడు కాంక్రీట్ జంగల్స్ లో ఉంటున్నారేమో అనుకుంటున్నాను నేను. ఏదైనా జంగల్ జంగల్ కాంక్రీట్ జంగల్, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ లేదు. మా చెల్లెలు కొడుకు చిన్నపిల్లవాడు, కాశీలో గుంటూరులో నేను ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి వచ్చాడు. వచ్చి మా డాబా పైకి ఎక్కి నేను వాకింగ్ చేసుకుంటూ ఉంటే తొంగి చూసాడు. చూసి మమ్మీ బసలో 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 అని అరుస్తున్నాడు. ఇంకెక్కడ ఎప్పుడు గేదెని చూడలేదు, అంత ఆశ్చర్యపోయాడు గేదెని చూసి. ఈనాడు కొన్నాళ్ళు పోయాక మనం ఆవు గురించి కూడా మనం అలాగే అనుకుంటాం, అద్దు అక్కడ ఆవు కనిపించిందకి వెళ్ళి చూద్దామా. అంటే మనం జీవిస్తున్నాం అనుకుంటూ విషాక్తమైనటువంటి జీవిత విధానానికి అలవాటు పడిపోయాం అనేది ఎందుకు గుర్తించలేకపోతున్నాం. తెలివైన వాళ్ళము అని పేరు చెప్పుకుంటూ ఉన్నటువంటి మనము ఎందుకు నోరు దిక్కిది తప్పు అని మనలో మనం చెప్పుకోలేకపోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ అది ఎప్పుడు కూడా. ఎందుకంటే సైన్స్ లో ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే, ఇఫ్ యూ నో ద ప్రాబ్లం యూ కెన్ సాల్వ్ ఇట్. అసలు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు తెలియచండి ఎవరికి? అసలు ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు పంచతత్వాలతో నిర్మించబడ్డావు, అంచేత నీకు పంచతత్వాలు కావాలి. నరిష్మెంట్ కంప్లాన్లు ఇది కాదు కావాల్సినవి నీకు. నీకేం కావాలంటే ఈ ఐదు తత్వాలు కావలసిన పాలల్లో కావాలి. వృద్ధి తత్వం కావాలి నీకు, కావలసిన పాలలో లేదు, చాలా ఎక్కువ ఉంది. జలతత్వము కావలసిన పాలు లేదు, చాలా తక్కువ ఉంది. ఇంకొన్నాళ్ళు పోయాక మనం కూడా సెంట్లు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇంకేంటే డిజర్ట్ ఏరియాలో స్నానం చేయలేరు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే సెంట్లు వేసుకుంటారు. ఇంకేంటే స్నానం చేయడానికి నీరు లేదు, మరి శరీరం అంతా మట్టిగా ఉంది, ఏం చేయాలి? ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని మనం గుర్తించలేకపోతున్నాం అసలు. ఓ పక్క కొంపలు అంటుకుపోతూ ఉంటే నేనేం చేయాలి, నా పిల్లవాడికి ఉద్యోగం ఏంటి, మా అమ్మాయికి పెళ్లి అవుతుందా వదా. ఈ వ్యక్తిగతమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి కొన్ని సంవత్సరాల జీవితం గురించి ఆలోచిస్తున్నాం తప్ప, ద కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, జన్మ జన్మల పరంపర ఒకటి ఉన్నది. ఈ 60 సంవత్సరాలు 100 సంవత్సరాల జీవితము నీ అఖండమైనటువంటి జీవితంలో ఒక పేజీ మాత్రమే. వేదాంతం చెప్తాం, చెప్తాను కదా వేదాంతులు వచ్చారు చెంబు తపేదాలు జాగ్రత్త అని. నోటి వేదాంతం ఎందుకు, శిష్ట వేదాంతం ఎందుకు, ఆచరణలో లేనటువంటి జ్ఞానం ఎందుకు, ఎంత గొప్పదైనా. ప్రస్తుతం ఆచరణలో ఏ జ్ఞానం ఉంది, దేవునికి తెలియాలి ఏ జ్ఞానం ఉందో. ఇంకేత మొట్టమొదట ఈ దివ్యజ్ఞాన సమాజం స్థాపన చేసేటువంటి పరమ గురువుల యొక్క ఆశయం ఏంటి అంటే, మనిషి తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, ప్రకృతిలో ఉన్నటువంటి సీక్రెట్ పవర్స్ను తెలుసుకోవాలి. అదే అసలు ఫస్ట్, అది పోయింది అసలు. ఇప్పుడు ఫస్ట్ థియోసాఫికల్ సొసైటీ స్థాపించినప్పుడు రాసినటువంటి ఎజెండాలో ఏంటి అంటే, మొట్టమొదటి టు డిస్కవర్ అండ్ లెర్న్ ది సీక్రెట్స్ ఆఫ్ నేచర్. మానవ శరీరంలో ఉన్నటువంటి రహస్య శక్తి కేంద్రాల గురించి సైంటిఫిక్ గా డెవలప్ చేద్దాము అనే ఉద్దేశంతో పెట్టినటువంటి థియోసాఫికల్ సొసైటీ. ఇప్పుడు ఆ థియోసాఫికల్ సొసైటీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి దేవతల గురించి ఏమీ తెలియవు, ఏమీ తెలియదు దేవతల గురించి. అండ్ థియోసాఫికల్ లిటరేచర్లో మొదటి 20 ఏళ్ల థియోసాఫికల్ లిటరేచర్లో వచ్చిందంతా దేవతల గురించే వచ్చింది లిటరేచర్. దేవాస్ అండ్ మెన్ అని ఒక బుక్ ఉంది కంపైలేషన్, మీరుంటే ఎప్పుడైనా మీ లైబ్రరీలో ఉంటే తీసి చూసుకోండి, అది మీ పిల్లలకి చెప్పండి. ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యు ఇన్వైట్ యూత్. యూత్ ఎప్పుడు వస్తుంది, వెన్ యూ టాక్ అబౌట్ పవర్, వెన్ యూ టాక్ అబౌట్ ఏ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ పవర్. మనల్ని చూస్తే వాళ్ళకి పవర్ వస్తుందని ఏం తెలీదు, పొందిలే బాబు వీళ్ళు అక్కడికైనా వెళ్ళారు మన డిస్టర్బ్ చేయకుండా అనే భావంతో ఉన్నారేమో అని నా డౌట్. మీరేమనుకున్నా కొన్ని సత్యాలు మనం స్పష్టంగా మాట్లాడితే నెక్స్ట్ మీటింగ్ లో మ్యాజిక్లు చేయవచ్చు. మనం అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఫిలాసఫికల్ లిటరేచర్లో. కానీ ఆ ఫిలాసఫికల్ లిటరేచర్ అనేటటువంటిది మానవీయ శక్తి సామర్థ్యాలను ఎలా పెంపొందిస్తుంది దాని మీద ఉన్న లిటరేచర్ ముందు ప్రజలకు అందజేయండి, మీరు చదువుకోండి. వయస్సు గురించి మీరు అనవసరమైన చింత పడవద్దు. ఏజ్ హ్యాజ్ నథింగ్ టు డూ విత్ నాలెడ్జ్. ఇంకా ఏజ్డ్ పీపుల్ చదివితే చాలా మంచిది, నెక్స్ట్ బస్ లో మీరు యోగులు ఆటోమేటిక్ గా అయిపోతారు. ఇంకేత ఇప్పుడు మీరు చదివినటువంటి నాలెడ్జ్ మీ ఫిలాసఫికల్ లిటరేచర్ అవగాహన పూర్తిగా ఉంటే దేవశానిక్ ప్లేన్ లో మీరు అక్కడ ఆ విషయాలు టీచ్ చేయబడతారు. అప్పుడు మళ్ళీ మీరు పుట్టినప్పుడు ఆల్రెడీ సిద్ధ పురుషులుగా పుడతారు. పిల్లలకి అందజేయగలిగితే సిద్ధ పురుషులు అయిపోతారు. కానీ సిద్ధ పురుషులు ఏం చేస్తారు అని ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ సిద్ధి అయినా ఎవరికైనా ఇవ్వదలుచుకున్నప్పుడు సింపుల్ కామన్ సెన్స్ ఏంటి అంటే అది మిస్యూజ్ చేయకుండా ఉన్నవాడికే ఇస్తారు. వెరీ సింపుల్ థింగ్. ఒక మిలిటరీ వాడికో ఒక పోలీసు వాడికో ఆయుధాలు ఇస్తే ఎప్పుడు ఇస్తారు? వెన్ దే ఆర్ ష్యూర్ దట్ దే విల్ నాట్ మిస్యూజ్ ఇట్. నాకు కోపం వచ్చిందని పోలీస్ వాడు రివాల్వర్ తీసి కోపం వచ్చి వాళ్ళందరినీ కాల్చుకుంటే పోతే మిలిటరీ వాడికి నా దగ్గర అమ్యునిషన్ ఉంది కదా. ఈ మధ్య ఆ సంఘటనలు జరుగుతున్నాయి పేపర్లో అప్పుడప్పుడు సరి ఉంటారు కదా. మథురలో కాశీలో అక్కడ మిలిటరీ క్యాంప్స్ ఉన్నవాడు వాళ్ళలో వాడు కుటుంబ సంపిస్తున్నారు 14 మందిని 20 మందిని. భావం అర్థమవుతుందా? మీరే మనకున్నటువంటి ఈ లిటిల్ నాలెడ్జ్తోనే మనకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్లో పరిపాలనా వ్యవస్థలోనే మీరు కండిషన్స్ పెడతారు. ఆయుధాన్ని మీరు మిస్యూజ్ చేయకూడదు. మిస్యూజ్ చేస్తే ఆ ఆయుధాన్ని తీసేసుకుంటారు, మీరు శిక్షింపబడతారు. మరి ప్రకృతి శక్తుల్ని మిస్యూజ్ చేసేటటువంటి మనస్తత్వం ఉన్నవాడికి ఆ సిద్ధులు రావు, ఇవ్వబడవు. అది ముందు మీకు తెలియాలి. అంటే ఏం చేయాలి? ముందు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. మీకు ఆ శక్తులు వచ్చినా కూడా మిస్యూజ్ చేయము అంటే ఆ శక్తులు ఆటోమేటిక్ గా మీకు వస్తాయి, మీరు ఏ సాధన చేయక్కర్లేదు. ఆ విషయము మర్చిపోయాం మనం. శక్తులు సిద్ధుల కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా ముఖ్యమైనది అనేది మర్చిపోయాం మనం. అసలు చివరికి క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేటటువంటి మాట ఏ విద్యా సంస్థలోనూ కూడా ఈనాటి వరకు నేను వినలేదు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విద్యా విధానంలో ఉన్నానో చూసుకోండి. మీరు నోబడీ టాక్స్ అబౌట్ క్యారెక్టర్, నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. ఇంకా మనకి ఆధ్యాత్మిక శక్తులు ఎలా వస్తాయి? తప్పు ఎక్కడ జరుగుతుందో చూసుకోండి. మరి క్యారెక్టర్ డెవలప్మెంట్కి ఏం చేయాలి? అద్భుతమైనటువంటి పుస్తకాలు అనుగ్రహించి రాసింది హౌ టు డెవలప్ ఎ క్యారెక్టర్. పేరెంట్స్ ఎలాగా నిద్రపోతున్నటువంటి పిల్లల యొక్క క్యారెక్టర్ మార్చగలరు? ఏ పేరెంట్, ఏ థియోసాఫికల్ పేరెంట్ ఆ పనిచేస్తున్నాడు? మరి ఎందుకు థియోసాఫికల్ సొసైటీలో మెంబర్షిప్? చాలా మంది అడుగుతారు నన్ను, థియోసాఫికల్ సొసైటీలో మాస్టర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు కనిపించటం లేదు, ఏమి నువ్వేం చేస్తున్నావని కనిపిస్తుంది. ఆల్కాటి సెంటనరీ రేపు మొదలెట్టబోతున్నావు 17 నవంబర్ నుంచి. అమెరికాలో ఆయన ఉన్నప్పుడు 2,000 పౌండ్స్ ఆయన కావాల్సి వచ్చాయి. చాలా తిరిగాడు, అతనికి బిజినెస్లు అవి ఉండేవి. కానీ ఎందుకో అప్పటికి ఆ డబ్బు ఆయనకి సమకూరలేదు. తిరిగాడు 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 తిరిగాడు, ఇంకా చివరి రోజు వచ్చింది. అప్పుడు ఆయనకు ఒక ఐడియా వచ్చింది, కొన్ని బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఇంకొక 10 రోజులు గడువు అడుగుదాం, ఆ లోపల నేను 2,000 పౌండ్స్ ఇచ్చేస్తాను. వెళ్ళి అడిగితే 2000 pounds కి నువ్వు గడువు ఎందుకు అడుగుతావయ్యా? నీ పేరులో అది క్రెడిట్ అయిపోయిందో ఆల్రెడీ 2000 pounds అన్నాడు బ్యాంక్ అనేది. ఎవరు కట్టారు? అప్పుడు ఒక ఇండియన్ కట్టాడండి. ఎలా ఉన్నాడు అంటే మాస్టర్ మౌర్య పోలీసులు చెప్పారు. అంటే ఆయన కట్టేశాడు. సరే, ఆయనకు ప్రమాదం తప్పిపోయింది, ఇండియాకి వచ్చాడు. తర్వాత కొన్నాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత ఈ థియోసాఫికల్ సొసైటీని స్టార్ట్ చేయాలి, డబ్బులు లేవు. ఇంకొక తమాషా, థియోసాఫికల్ సొసైటీలో ఎంత పిచ్చిగా భారతీయులు ప్రవర్తించారో ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నాం మనం. 1875లో నవంబర్లో థియోసాఫికల్ సొసైటీ అమెరికాలో స్టార్ట్ అయింది. అదే 1875 దరిదాపు అదే నెలలలో సుమారు దయానంద సరస్వతి యొక్క ఆర్య సమాజం స్టార్ట్ అయింది. ఇద్దరి ఐడియాస్ ఒకటే, ఇద్దరు గోల్స్ ఒకటే. కేవలం తేడా ఏంటి అంటే ఈ ఆర్య సమాజం వాళ్ళకి గాయత్రి మంత్రం ఒకటి ఎక్స్ట్రా పవర్ ఉంది వీళ్ళ దగ్గర, థియాసఫీస్ దగ్గర ఆ పవర్ లేదు. బ్లావిస్కి ఆల్ క్లాస్ అమెరికాలో ఉన్నప్పుడే మన ఆర్య సమాజం వాళ్ళ మూల చెందవారు, నాకు ఇప్పుడు పేరు గుర్తు రావటం లేదు, బాంబేలో ఉన్నతంతో ఆర్య సమాజ సెక్రటరీతో సంబంధం పెట్టుకున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ, దే మెర్జ్డ్ ఇట్. మీకు తెలిసినో తెలీదో థియోసాఫికల్ సొసైటీ మెర్జ్డ్ విత్ ఆర్య సమాజ్. మన ఇద్దరివి కామన్ గోల్సే కదా అని. అదే నిజంగా జరగగలిగి ఉంటే అసలు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవు? జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే అవగాహన రాహిత్యం యొక్క పరాకాష్ఠ భారతీయుల్లో ఉన్నది. దే నెవర్ థింక్ అబౌట్ ఎన్ ఐడియల్. ఆదర్శము మీద దృష్టి లేదు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు స్థాపించిందే, విదేశీయులు స్థాపించిందే, ఆల్కాట్, హ్యూమ్ వాళ్ళు స్థాపిస్తే ఫాలో అయ్యారు. కదా పాయింట్ వైజ్ మీకు నేను చెప్తున్న ట్రెడిషన్స్ అర్థమవుతుందా? లింక్స్ ఎంకరేజ్ చేయగలదు థియాసఫీ, మొట్టమొదటి ఏం చేయగలదు అంటే ఈ ల్యాక్ ఆఫ్ పంచతత్వాలు. ఇలా నీరు లేదు, నీరు మీరు సంపాదించుకోవచ్చు థియాసఫీతో. ఈ నీతి అడ్డడు ఉండదు, నీతిని కావలసినంత సంపాదించుకోవచ్చు మీరు. అలాగే ఐదు తత్వాల గురించి రెండవది ఏం చెప్పాను, నీకు కనుక ఈ ఐదు తత్వాల మీద కమాండ్ కావాలి అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ విల్ నాట్ మిస్యూజ్ ఇట్. క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నా స్వార్థానికి ఈ శక్తులను ఉపయోగించుకోను. ఒకటి కోపం వచ్చి ఒక మనిషిని హత్య చేసేస్తే వాడికి ఉరికం బయటిస్తాం. అదే వ్యక్తి యుద్ధంలో కొన్ని వందల మంది చంపితే వాడికి పరమవీర చక్ర అని గౌరవిస్తాం. పాయింట్ అర్థమైంది ఏం చెప్తున్నా, నువ్వు స్వార్థ చింతనతో చేసిన పని కాకుండా నిస్వార్థంగా అదే పని చేస్తే నీకు గౌరవింపబడతావు. క్యారెక్టర్ అది. ఇంకా పెద్ద క్యారెక్టర్ ఆధ్యాత్మికతలో ప్రహ్లాద చరిత్రలో తెలుస్తుంది మనకి. తండ్రి 5 ఏళ్ల బాలుని చంపటానికి ట్రై చేస్తున్నాడు. మామూలుగా కాదు, ఎంత భయంకరంగా చంపటానికి వీలుందో అంత భయంకరంగానూ చంపటానికి ట్రై చేస్తే ఒక్కసారైనా తండ్రి ఇది నీకు తగదు, నువ్వు నన్ను చంపుతావా అని అడవలే. తండ్రి హాని జరగాలి అని కోరుకోలే. ఏం మాట్లాడు, భరిస్తూ వచ్చాడు వాడు. క్యారెక్టర్ అది. సరే తర్వాత ఏం జరుగుతుంది? ప్రకృతి ఆగదు. నువ్వు భరిస్తే ప్రకృతి ఆగుతుందా? ఏంటి, ప్రకృతి ఏం చెయ్యాలో అది చేస్తుంది. నువ్వు చేయక్కర్లే, నువ్వేం నిర్ణయించుకోక్కర్లే. వీడు నన్ను బాధిస్తున్నాడు కనుక వీడికి హాని జరగాలి అని నువ్వు మాట్లాడకుండా ఉంటే వాడికి జరిగేదేదో జరుగుతుంది. మనం చేతులు ఎత్తితే ప్రమాదం. ఒక కథ పురాణాల్లో చెప్తూ ఉంటారు, లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆడుకుంటున్నారు పాతికలు. వైకుంఠంలో కూర్చుని వాళ్ళు పాతికలు ఎందుకు ఆడుకుంటారు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు, కానీ ఆడుకుంటున్నారు. అంటే నాకున్న అనుమానాలు కూడా చెప్తూ ఉంటే మీరు ఎవరైనా దానికి స్పందిస్తే చెప్పవచ్చు. నాకంతా కూర్చున్నానంతే ఇక్కడ నా ఆవేదన మీకు చెప్పుకుంటున్నాను. గబుక్కునే లేచాడు. ఓడిపోతున్నప్పుడు ఇలా పారిపోవటం నీకు అలవాటే అంది. కాదు కాదు, ఇప్పుడు నేను గెలుస్తున్నాను, కానీ కర్నూలులో నా భక్తుడిని ఒకరిని బాధ పెడుతున్నారు, నన్ను రక్షించటానికి వెళ్తున్నాను. సరే, భక్తుడిని రక్షించటం మరి నీ జన్మసిద్ధ అధికారం కదా, వెళ్ళండి. సరే, నేను బయలుదేరి వైకుంఠం గేట్ అవతలికి రాగానే మళ్ళీ వెనక వచ్చేది. ఎందుకు వచ్చేవయ్యా, నువ్వు భక్తుడిని రక్షిస్తా అంటే ఏం లేదు, వాడే రాజేశాడు రక్షించుకోవటానికి, ఇంకా నేను ఎందుకు రక్షించాను అంటే. ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ వద్దని చెప్పటం లే. ఎప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలో, ఎప్పుడు చేయకూడదో తెలియాల్సినటువంటి క్యారెక్టర్ మనకు వస్తుంది. దానికి రామకృష్ణ పరమహంస చాలా మంచి ఉదాహరణ ఇచ్చేది. ఓ పాము దీక్ష పుచ్చుకుంది ఒక గురువు దగ్గర దగ్గర. మరి పాము దీక్ష పుచ్చుకున్నాక గురుదక్షిణ ఇవ్వాలి కదా. చాలా మందికి మీకు తెలియదు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 3 లక్షలు ఇచ్చి గురుదక్షిణ ఇచ్చేసామనుకుంటారు. గురుదక్షిణ డబ్బుతో ఇవ్వలేవు నువ్వు అన్నది కూడా తెలియనటువంటి భారతీయ జాతిగా మారిపోయాం మనం. గురుదక్షిణకి డబ్బుకి ఏమీ సంబంధం లేదు. నీ క్యారెక్టర్ మారాలి. గురుదక్షిణ అంటే అది, ఇంకా ఈ రోజు నుంచి కూడా నేను నా స్వభావంలో ఈ మార్పు తెచ్చుకుంటాను. అంతేత పాము అడిగింది గురుదక్షిణగా ఇవ్వాలి. నేస్తామో నువ్వు కాటేసి చంపేస్తూ ఉంటావు కదా, ఆ పని మానేయండి. సరే సరే, గురువు వెళ్ళిపోయాడు సందానికని. పిల్లలకి తెలిసింది, వాళ్ళేం చేశారు, రాళ్ళు విశాఖ మొదలెచ్చారు. మరి గురువుకి దక్షిణ ఇచ్చింది కదా, నా క్రూరత్వాన్ని మానుకుంటాను, నేను చేసేది కదా ఇది. చివరికి వాళ్ళు రాళ్ళు విసిరి 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 దాన్ని చచ్చిపోయేంత స్థితికి దిగి దాచారు. ఈ లోపల గురువు వచ్చాడు. అదేంటి ఇలా ఉన్నావు నేను, నీ దయ గురుదేవా, నువ్వేగా అన్నావు గురుదక్షిణగా నీ క్రూరత్వాన్ని మానుకో అని. క్రూరత్వాన్ని మానుకోమన్నాను కానీ బుస కొట్టవద్దన్నానా అన్నాడు. ఇది తెలియదు భారతీయులైనటువంటి మనము, అది కళ్ళ గంటలు కట్టేసుకుని ఆ కామన్ సెన్స్ అనేది పూర్తిగా పోగొట్టుకున్నాం. ఆధ్యాత్మిక జగత్తులో ఈ కామన్ సెన్స్ పోతుంది. ఫిలాసఫికల్ సొసైటీ ఏం చేస్తుందో చెప్తూ చెప్తున్నాను నేను. మొదట ఏం చెప్పానో గుర్తుంచుకోండి, పంచతత్వాల మీద ఖచ్చితమైనటువంటి ఆధిపత్యము థియాసఫీ చదివిన వాడికి వస్తుంది. ఇప్పుడున్నటువంటి పుస్తకాలు చాలు, వెతుక్కోండి పుస్తకాలలో. ఈ మ్యాటర్ ఉంది, పంచతత్వాల మీద ఆధిపత్యం ఎలా స్థాపించాలో. అందులో 3 పుస్తకాల పేర్లు ఇప్పుడే చదివారు. ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ మొట్టమొదటి పుస్తకం, గురువు పాదాల వద్ద ఎలా ఉండాలి, అలా నీ జీవితాన్ని మార్చుకుంటే గురువుల యొక్క అనుగ్రహం వస్తుంది. ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ చదివితే చాలదు. చేత నేను కోరుకునేది ఏంటంటే, మన థియోసాఫికల్ సంస్థ వాళ్ళ చేత, మీరు ఈ పుస్తకాలు చదవండి, చదివి బాగుంది అనకండి, ఆచరించండి. ముందు మీరు ఆచరించండి. వయసులో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఆచరించడం చాలా ఈజీ. ఇంకంటే మీకు ఆ అదర్ ప్రాబ్లమ్స్ లేవుగా, ఇలా ఆచరిస్తే ఏమైపోతాము అని. ఆచరించండి. ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్, యూ గో టు ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్. 12 ఏళ్ల ఆలస్యం జిటి కృష్ణమూర్తి నిద్రపోతున్నప్పుడు చెప్పినటువంటి రహస్యాలు ఇవి. 12 ఏళ్ల 15 ఏళ్ల బాలుడికి చెప్పినటువంటి ట్రూత్స్, నువ్వు ఇలా జీవించరా బాబు అని. దీనికంటే పెద్ద క్యారెక్టర్ బిల్డింగ్ మీకు రాదు, కానీ ముందు ఈ పంచతత్వాల మీద అథారిటీ స్థాపించుకోవటానికి క్యారెక్టర్ కావాలి అంటే నువ్వు ఎక్కువ కష్టపడతావు. నీకు లాభం అది. ఎప్పుడైనా నువ్వు ఇంజనీరింగ్ అవుతే పెద్ద ఉద్యోగం వస్తుంది అంటే చదువుతావు, కానీ అంచేత ముందు ఆ గోల్స్, ఆ లక్ష్యం పట్టుకోండి. పంచతత్వాలని నువ్వు మార్చేయవచ్చు. ఆధ్యాత్మిక విద్య యొక్క ఫస్ట్ లెసన్ అది. క్రైస్ట్ నీళ్ల మీద నడిచాడు. తుఫాన్లు వస్తూ ఉంటే, టెంపెస్ట్ వస్తూ ఉంటే ఆపాడు. క్రైస్ట్ అని ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, మన యోగులు ఇవంతా చేస్తారని మీకు తెలుసు. మన అవధూతమన్నీ ఇవంతా చేసిందేగా. పంచతత్వాల మీద పరిపూర్ణమైనటువంటి అథారిటీ వస్తుంది. ఎప్పుడైతే అథారిటీ వస్తుందో, తిండి కోసం మనం ఇలా వెంపర్లాడక్కర్లే. ఉద్యోగాల కోసం ఇలా వెంపర్లాడక్కర్లే. తాజుద్దీన్ బాబా పేరు మీరులో కొంతమంది వినుంటారు. నాగ్పూర్లో ఆయన పిచ్చాసుపత్రిలో పెట్టారు. ఒక పరమ గురువుని, భారతీయులలోనే ఆ ఎబిలిటీ ఉంది గురువుని పిచ్చాడని చెప్పి జైల్లో పెట్టడం. అండ్ ప్రతి గురువుకి నాకు తెలిసి మొట్టమొదట మనం ఇచ్చే బిరుదు పిచ్చివాడని. ఎవరైనా ఏ గురువు అయినా విదేశీయులు గుర్తించాక చాలా గొప్పవాడు. వివేకానంద 8 ఏళ్ళు తిరిగాడు, కన్యాకుమారి నుంచి హిమాలయాలు, హిమాలయాల నుంచి, అమ్మడు గుర్తించలేదు. అప్పుడు ఆయన నోరు మూసుకుని ఏం కూర్చోలే, ఆయన చెప్తూనే ఉన్నాడు, ఎవ్వడూ మాట్లాడలేదు. ఎప్పుడైతే అమెరికాలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడో ఆయన గొప్పవాడైపోయాడు. కానీ గొప్పవాడైపోయాడంటే ఆయన చెప్పిన మార్గం ఎవడో ఆచరించటం లేదు అని నేను ఎందుకు చెప్పగలనంటే, ఎనదర్ వివేకానంద రామకృష్ణ మిషన్లో నాకు కనిపించలే. ఏడీ ఉన్నాడు ఇంకో వివేకానంద వచ్చాడా, తప్పవద్ది. వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు పుస్తకాలు చదవలేదు, సాధనలు చేయలేదు. అరవిందో తర్వాత ఎనదర్ అరవిందో కనిపించటం లేదు. అరవిందో సొసైటీలో, ఫిలాసఫికల్ సొసైటీలో ఒక్క ఇండియన్ పైకి రాలేకపోయాడు. ఏ పైకి రావాలి? ప్రెసిడెంట్ అయిపోవటం కాదు నేను కోరుకునేది. ప్రెసిడెంట్ ఎవడో ఒకడు అవ్వాల్సిందే, ఉన్న వాళ్ళలో ఒకడవుతాడు. యానిడెసెంట్ లెవెల్లో, కర్నల్ ఆల్కాట్ లెవెల్లో ఎదిగినటువంటి వ్యక్తిత్వాలు ఉన్నాయా? లేవు. ఈ క్యారెక్టర్ గురించి చెప్తూ నేను ఇందాక మీకు ఇచ్చినటువంటి ఉదాహరణలలో తాజుద్దీన్ బాబా గురించి చెప్తూ ఆయన్ని జైల్లో పెట్టారు. సరే, తర్వాత జైలు నుంచి వదిలేరు. ఆయన ఎక్కడో అక్కడ పక్క నాగ్పూర్ దగ్గర ఉన్నటువంటి అడవుల్లో ఉన్నాడు. అరేబియా నుంచి 2 శిష్యులు వచ్చారు. నాగ్పూర్ నుంచి ఎవడూ రాలే, అరేబియా నుంచి వచ్చారు. అది కూడా పెద్ద ఆశ్చర్యం. భారతదేశంలో మన యొక్క సిద్ధ పురుషుల్ని, వాళ్ళని, వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళని వెక్కిరించటం, వాళ్ళని వెలివేయటం, లేకపోతే వాళ్ళకి ఏదో లేనిపోని అంటగట్టి వాళ్ళని వెలివేస్తాం, వాళ్ళు చచ్చాక గుళ్ళు కడతాం. చేత అరేబియా నుంచి ఇచ్చే వర్షం కురుస్తుంది కుండపోతగా అందులో ఒకడు అనుకున్నట్ట, వాళ్ళు పులావ్, వేడి వేడి పులావు ఇరానీ ఛాయ్ వస్తే భలే ఉంటుంది అనుకున్నట్ట. అడవిలో కుండపోతగా వర్షం కురుస్తాం. వాడు అలా అనుకున్నాడు. గుర్రబండి నుంచి ఇద్దరు దిగారు. వేడి వేడిగా ఆ బిర్యానీ పులావు తీసుకొచ్చి పెట్టారు, టీ ఇచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని అడిగి, నీకెందుకు అని అడిగాడు. ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు, నువ్వు అడిగావు ఇచ్చావు. ఎందుకు ఇది చెప్తున్నాను, తిండి సమస్య కాదు, ఆహారం నువ్వు అనుకుంటే వచ్చేస్తుంది. కానీ నువ్వు ఒక విశాలయంలో ఇరుక్కుని ఆహారం అడిగితే ఎవడేం చేస్తాడు? ఆ విశ్వవిద్యాలయంలోంచి బయటపడటానికి 2వ పుస్తకం ఉంది, వాయిస్ ఆఫ్ సైలెన్స్. ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ ఏం చేస్తుంది అంటే మీ క్యారెక్టర్ మారుస్తుంది. అలా ఆచరిస్తే 12-13 ఏళ్ళు ఉన్నటువంటి జిడ్డు కృష్ణమూర్తికి వాళ్ళ గురువు మాస్టర్ కేహెచ్ ఇచ్చినటువంటి క్లాసెస్, రాత్రి క్లాసెస్ ఇచ్చాడు. ఈనాడు కూడా మీరు రాత్రి పడుకుని ఆ క్లాసెస్ కు వెళ్ళవచ్చు. ఇప్పుడు ఆ క్లాసెస్ జరుగుతున్నాయి. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో ఒక మానవుడు అనే జీవరాశి లేకపోతే ఇంకా 83,99,999 జీవరాశులు ఉన్నాయి, వాటి క్లాసులు జరుగుతున్నాయి. నువ్వు పట్టుకోకపోతే నాకు తెలీదు అంటే, దీని గురించి నేను ప్రయత్నించను అంటే నష్టపోయేది మానవ జాతి. ఇప్పటికీ ఆ క్లాసులు జరుగుతున్నాయి. ఆ క్లాసుల్లో మానవ శరీరధారుల్లో ఉన్నటువంటి ఒక వాళ్ళు వాళ్ళని ఏమని పిలుస్తున్నారు అంటే, ఆ వ్యక్తిని చిన్న మెసెంజర్గా బచ్చా అని పిలుస్తారు. ఆ వ్యక్తిని బచ్చా అంటే నేను తెలుసు కదా, చిన్నవాడు. నీ వయసు ఎంత అని అడిగాను అండి, 20,000 సంవత్సరాలు అండి. అంటే ఆ సమాజం ఎలాంటిదో ఊహించుకోండి. 20,000 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక సిద్ధ పురుషుణ్ణి వాడు బచ్చాని పిలుస్తున్నాడు. కానీ మీరు ఈ సిద్ధ పురుషుల్ని మాస్టర్ చేయొచ్చు. మీరు ఇంకంటే మానవ జాతికి మాత్రమే ఈ సంభావన ఉన్నది. మిగతా 83,99,999 జీవరాశుల్ని మీరు శాసించవచ్చు. ఎలా శాసిస్తారు? వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ చేత అది ఎలాగా మారిపోయింది అంటే అసలు లక్ష్యం మర్చిపోతున్నాం మనం. ఆధ్యాత్మిక విద్య ప్రకృతిని శాసించటానికి నేర్చుకోవలసినటువంటి విద్య, సమాజానికి దూరమైపోయేటటువంటి విద్యగా మారిపోయింది నాడు. అందుకనే ఎవరికి ఇష్టం లేదు ఆధ్యాత్మిక విద్య వేపేవాళ్ళు. ఎందుకంటే భయం, ఏమైపోతాడు అని. ఏమైపోతాడు అంటే సమాజానికి దూరం అయిపోతాడు అని. కానీ ఆధ్యాత్మిక విద్య చేయవలసింది ఏంటి? సమాజాన్ని మార్చాలి. మరి సమాజాన్ని ఎలా మారుస్తాం? అది లైఫ్ ఆన్ ది పాత్. అయితే ఇవి మూడు అద్భుతమైనటువంటి గ్రంథాలే కాదంటలే. కానీ ఈ మూడు అద్భుతమైన గ్రంథాలు మొట్టమొదట ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా మనము మన షట్చక్రాల ద్వారా అనుసంధానము చేసుకోవచ్చు. ఆ విద్య మర్చిపోయినాం. చక్రాల విద్య గురించి అసలు ఎవడో మాట్లాడటంలే. లెడ్ బీటర్ రాశాడు ద చక్రాస్ అని బుక్. ఆర్థర్ ఎవలాన్, ఆయన యూరోపియన్, ఆయన చక్రాస్ గురించి, సర్పెంట్ పవర్ గురించి రాశాడు. మరి మనం దాని గురించి కూడా మనం పట్టించుకోవటం లే. కానీ ఆధ్యాత్మిక శక్తి రావాలి అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి మీకు రావాలి అంటే షట్చక్రాల గురించి మీకు తెలిసి తీరాలి. కానీ గురువులు వదలటం లే. గురువులు ఇంకో దారి నుంచి మానవ జాతికి ఆ విద్య అందిస్తున్నారు. ఆ విద్య మెడికల్ సైన్స్ లో ఎండోక్రినాలజీ అనేటటువంటి సిస్టంతో డెవలప్ అవుతుంది. ఎండోక్రినాలజీ అంటే మన శరీరంలో ఉన్నటువంటి 7 గ్రంథుల గురించి, పీనియల్, పిట్యూటరీ, థైరాయిడ్, థైమస్, అడ్రినల్స్. కానీ ఇవి చక్రాలు కావు. చక్రాల యొక్క భౌతిక స్వరూపాలు. అసలు చక్రాలకి వీటికి సంబంధం ఏంటి? లెడ్ బీటర్ యొక్క పుస్తకం చూడండి, ఆర్థర్ ఎవలాన్ రాసినటువంటి సర్పెంట్ పవర్ చూడండి. ఆ సర్పెంట్ పవర్ ని మనం ఉపయోగించకపోవచ్చా? దానికి చాలా కష్టం అనిగేటటువంటి వ్యక్తుల్ని నేను చూశాను. నేను చాలా కష్టంటండి కుండలిని సాధన. సో కుండలిని సాధన అంటే ఏంటో తెలిస్తే ఆ మాట అని ఉండేవారు కాదు. రాజమండ్రిలో 86-87 ప్రాంతంలో అనుకుంటా నాకు, ఏప్రిల్లో గోదావరి ఒడ్డున గాయత్రి సాధన మీద క్లాసులు పెట్టాను నేను. ఒక వ్యక్తి వచ్చాడు, మంచి వర్చస్గా ఉంది, ఆజానబాహుడు. మాస్టర్ మీరు వచ్చారని తెలిసింది, మా కుండలిని జాగరణ అయిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నాడు. పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు ఇప్పుడు. అంటే ఏం చేయమంటాను అనేది నేను చెప్పలేను, కానీ మా గురువు గారు ఒక కథ చెప్పారయ్యా, ఆ కథ చూడు విను, నీకేదైనా ఉపయోగపడితే చూసుకో అన్నా. కథ ఏంటి అంటే మా గురువు గారు చెప్పింది, ఆఫ్రికన్ జంగల్స్ లో ఒక పాదరి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకి ఒక స్కూల్ నడుపుతున్నాడు. ఒకరోజు ఆ పాదరికి ఏం బుద్ధి పుట్టిందో ఎందుకో, ఏమయ్యా పెద్ద పులి ఇక్కడికి వచ్చిందనుకోండి మీరు ఏం చేస్తారు అని అడిగాడు. చిన్న చిన్న పిల్లలు ఎవడు మాట్లాడలేదు. చివర కూర్చున్న ఒక వ్యక్తి చెయ్యెత్తాడు, చెప్పు బాబు అన్నాడు. నేను చేసేది ఏముంది సార్, చేసేదేదో ఆ పెద్ద పులే చేస్తుంది. చేత కుండల్ని జాగరణ అయిపోయాక ఏం చేయాలి? నువ్వు చేసేదేముంది, చేసేదేదో అదే చేస్తుంది. ఇట్ ఇస్ సచ్ ఎ ట్రెమెండస్ పవర్, నువ్వేం చేస్తావు దాన్ని? నిన్న అంతకు తినేస్తుంది అది. మరి ఆ కుండల్ని పవర్ అందరిలోనూ ఉందంటున్నారు కదా మాస్టారు, మాలోనూ ఉందా? అందరిలోనూ ఉంది. ఈ క్షణంలో కూడా మీరు నా మాటలు విని అర్థం చేసుకుంటున్నారు అంటే కుండలిని పవర్ వల్లే. కుండలిని ఇస్ నథింగ్ బట్ యువర్ ఎబిలిటీ టు స్పీక్. మాట్లాడగలిగేటటువంటి శక్తి కుండల్ని, ఎక్కువ కుండల్ని శక్తి ఉన్నటువంటి ఒక పబ్లిక్ లీడర్ మాట్లాడేటంటే వేలాది మందికి అది వెళ్ళిపోతారు. అంటే వాడిలో ఎక్కువ కుండల్ని ఉంది అని అర్థం. కంటికే కనిపిస్తుంది, నువ్వే టెస్ట్ చేయక్కర్లే. మా పిల్లలు మా మాట వింటం లేదు మాస్టారు. ఏమైంది మీకు? కుండల్ని శక్తి నిద్రపోతుంది. మరి ఆ పిల్లల్ని వాళ్ళని ఒక సినిమా యాక్టర్ కంట్రోల్ చేసేస్తాడు. చేయడా సినిమా యాక్టర్స్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే వాళ్ళ వాచ్ శక్తి. మూగివాడు గొప్ప యాక్టర్ అవ్వలేడు కదా. చేత కుండల్ని శక్తి ఈజ్ ఈక్వల్ టు వాచ్ పవర్, యువర్ ఎబిలిటీ టు స్పీక్. కానీ ఆ ఎబిలిటీ టు స్పీక్ ని మనం మిస్యూజ్ చేస్తున్నామో లేదో ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మరి కుండల్ని శక్తి మనలో ఉండి మాట్లాడగలిగేటటువంటి శక్తి మనకు ఉన్నా కూడా మనం ప్రపంచాన్ని శాసించాలి. ప్రపంచం అంటే నా ఉద్దేశం అర్థమైందా? మానవ జాతిని కాదు, ది ఎంటైర్ సోలార్ సిస్టమ్. శాసించగలిగేటటువంటి శక్తి వాటి శక్తిలో ఉంది. మంత్రశక్తి అదే కదా. మరి మేము మంత్రిగా పనిచేస్తున్నాం సార్. చిల్లులు పడ్డ బాల్చీతో బావి నుంచి నీరు తీస్తూ ఉంటే ఏమవుతుంది? నీరు వస్తుంది, కానీ మీ వరకు వచ్చే లోపల ఖాళీ. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ తిరుగుతుంది మళ్ళీ. అంటే ఈ మంత్రశక్తి, ఈ కుండలిని శక్తి మీకు ఉపయోగపడకపోవటానికి ఏకైక కారణం ఏంటి అంటే మిస్యూజ్ ఆఫ్ యువర్ వర్డ్స్. హాస్యానికి పిచ్చి పిచ్చి హాస్యాలు చేస్తారు, నాకు ఎంత నవ్వు వస్తుందో. మా ఫ్రెండ్స్తోనే చెప్తూ ఉంటాను, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళతోనే చెప్తూ ఉంటాను, నవ్వుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి నాయన. నెగటివ్, ఎప్పుడు నెగటివ్ వర్డ్స్ యూజ్ చేస్తాం మనం. చేత మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తి మన ఈ షట్చక్రాలలో ముందు పైకి లేవాలి అంటే ముందు ఎండోక్రైన్ సిస్టమ్ ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. డాక్టర్స్ తెలియదు, నేను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ వాళ్ళకి చెప్పాను, ఐ నో ద సబ్జెక్ట్. ఎండోక్రైనాలజీలో ముఖ్యంగా పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ గురించి డాక్టర్స్కి తెలియదు. దే డోంట్ నో ఏ సెక్రీషన్స్ వస్తాయి, అది ఎలా మానవ శరీరాన్ని ఉపయోగిస్తుంది అన్నది తెలియదు. కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే సూర్యాస్తమయ సూర్యోదయ కాలాలలో పిట్యూటరీ గ్లాండ్ ఎందుకో యాక్టివ్ అవుతుంది. మన ఋషులు ఎప్పుడు సాధన చేయమని చెప్పారు? సంధ్యా సమయాలలో చెప్పారు. మరి సంధ్యా సమయాలలో మేము సాధన చేసుకోవటానికి టైం లేదండి. మరి సంధ్యా సమయంలో సినిమా చూడటానికి టైం వస్తుంది? ఫస్ట్ షో టైం సంధ్యా సమయమేగా. మరి అప్పుడు ఎలా వెళ్ళుకోగలుగుతున్నాం అన్ని పనులు మానుకుని? చేత ఇదొక పిచ్చి సాధనలో దూరినటువంటి ఒక నెగటివ్ ఎలిమెంట్. సాధన పరిపూర్ణమైనటువంటి సిద్ధి సూర్యోదయ కాలాలలోనే ఇస్తుంది. అప్పుడు చేయలేకపోతే ఓకే, కానీ నీ ప్రయత్నం ఎలా ఉండాలి? ఆ టైంలో చేయటానికి చేయాలి. మరి మన థియోసాఫికల్ సొసైటీలో సూర్యోదయ సూర్యాస్తమయ కాలాల్లో వచ్చి రెగ్యులర్గా ఇవి చదువుకుని మనం చేద్దాము అంటానికి రిటైర్డ్ పీపుల్ కంటే ఎవరు అర్హులు? మీరు పరమ గురువులకి ఎంత సేవ చేయగలుగుతారో ఆలోచించుకోండి. మీరే చదువుకోండి, అది చదువుకుంటే చాలు, వైబ్రేషన్స్ ప్రకృతిలోకి వెళ్తాయి. సీరియస్గా చదవాలి. ఒక పరమ గురువు ఏం చెప్పాడు అంటే, నేను మార్చలేనండి, 10 మంది నా మాట వింటం లేదండి, నేనేం చేయాలి అన్నాడు. యు థింక్ ద బుక్ ఇన్ టు ద మైండ్ అన్నాడు. ఆ పుస్తకాన్ని ప్రకృతి యొక్క మనస్సులోకి పంపించు అన్నాడు. మైండ్ పవర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఫిజికల్ పవర్. పెన్ ఈజ్ మైటియర్ దాన్ సోర్డ్ అని చెప్తూ ఉంటాం కదా. అంచేత ఇక్కడ కూర్చుని యు థింక్ దట్ బుక్, ఆ మాటను అర్థం చేసుకోండి. చదవటం కాదు, ఆ పుస్తకాన్ని మీరు ప్రకృతి యొక్క అంతరాళ్ళ కనుక పంపిస్తే ఆ పుస్తకం అందరి బుర్రల్లోకి వెళ్ళిపోతుంది. ఆల్ దీస్ రివల్యూషన్స్, ప్రకృతిలో వచ్చినటువంటి ప్రతి క్రాంతి కూడా
హిమాలయాలలో పరమ గురువులు ధ్యాన స్థితిలో ప్రకృతిలోకి పంపించినదే. వాళ్ళు అక్కడ ఆలోచించకపోతే మనం బుర్రల్లో ఈ ఆలోచనలు రావు. డెమోక్రసీ గురించి పరమ గురువులు కొన్నేళ్లు ఆలోచించారు 16th సెంచురీలో. అప్పుడు రూసో అనేటటువంటి వ్యక్తి ఆ ఆలోచనను పట్టుకోగలిగి ఒక పేపర్ రాశాడు. 8 పేజీలో 9 పేజీలతో ఆ ఒరిజినల్ పేపర్ నేను చూడలేదు, ఇంగ్లీష్లో ఉంది. ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇట్. ఆ ఒక్క పేపరు అనేక డెమోక్రాటిక్ రెవల్యూషన్కి కారణమైంది. భారతదేశ స్వాతంత్రానికి కూడా అదే కారణమైంది. అంటే మీరు కనుక సవ్యంగా ఆలోచించగలిగితే, ఆ సవ్యమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే కాగితం మీద పెట్టబడిందో, దాన్ని చదివిన ప్రతి వ్యక్తికి స్వాతంత్రం కావాలి అని అనిపించటం మొదలెట్టింది. ప్రాణాలు ఇచ్చివేసి డిక్టేటర్షిప్ ఉన్నటువంటి రాజ్యాలలో కూడా డెమోక్రసీ వచ్చింది. నేను చెప్పిన భావం అర్థమవుతుందా? వాట్ థియోసఫిస్ కెన్ డూ, యూ థింక్ దీస్ బుక్స్. మేమేం చేయలేము అనకండి. మీరు ఈ పుస్తకాన్ని కనుక యు ప్రొజెక్ట్ దెమ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్, అప్పుడేమవుతుంది? ఏ విధంగా అవుతాయి? ఎండోక్రినాలజీ ద్వారా కుండలిని జాగృతమై ప్రకృతిలోని రహస్యమయ శక్తులు మీకు వశం అవుతాయో, పంచకోశాలు జాగృతం అవుతాయి. బట్ థింకింగ్ దిస్ బుక్, మెంటల్ బాడీ చదివారు, చదవండి చదవండి చదవండి, బుర్రకెక్కించుకోండి, థింక్ క్లియర్లీ, డిస్కస్ క్లియర్లీ, అనేక మంది మెంటల్ బాడీ ఓపెన్ అయిపోతుంది. ఇది ప్రకృతిలోని ఒక ఫ్యాక్ట్. ఇది మనిషికే కాదు, మైండ్కే కాదు, క్రిస్టల్స్కి కూడా వర్తిస్తుంది, మినరల్స్కి కూడా. యాజ్ ఎ కెమిస్ట్రీ స్టూడెంట్ నాకు తెలుసు, మొట్టమొదటిసారి క్రోమియం సల్ఫేట్ క్రిస్టలైజ్ చేయడానికి 48 అవర్స్ పట్టింది. క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ఒకటే, సాచురేటెడ్ సొల్యూషన్ చేస్తాం, దాంట్లో ఒక డ్రాప్ ఆఫ్ మనం దేన్ని క్రిస్టలైజ్ చేయాలో ఒక సాలిడ్ ముక్క వేస్తాం, దాని చుట్టూ క్రిస్టల్ ఏర్పడుతుంది. మొట్టమొదటిసారి క్రోమియం సల్ఫేట్ క్రిస్టల్ తయారు చేయడానికి 36 గంటలు పట్టింది. ఇప్పుడు 2 గంటలే పడుతుంది. ఏం జరిగింది? రిపిక్షన్. 101 మంకీ ఎక్స్పెరిమెంట్ అని రష్యన్స్ చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అడవులలో ఉన్నటువంటి కోతుల్ని 100 మందిని ఒకచోట చేర్చారు. చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలు వాటికి నేర్పారు కోతులకి. నేర్పిన తర్వాత అడవుల్లోకి వెళ్లి ఒక కోతిని పట్టుకువచ్చి దానికి విన్యాసాలు నేర్పారు. ఈ 100 కోతులకి ఆ విన్యాసాలు నేర్పడానికి 5 నెలలు పడితే ఆ కోతి 5 నిమిషాల్లో నేర్పిస్తుంది ఆ విన్యాసాన్ని. దీన్ని 101 మంకీ ఎక్స్పెరిమెంట్ అంటాం. భావార్థమైంది కదా? వాట్ యూ హ్యావ్ టు డూ. మా పిల్లవాడు చదువుకోవటం లేదండి, మా మాట వింటం లేదండి, వాడు అల్లరి చేస్తున్నాడండి, నువ్వేం చేయక్కర్లే, ముందు యు థింక్ ప్రాపర్ థాట్స్. నువ్వు మాట్లాడేది వాడు వింటాను లేదు అని మొదలు పెడతావే. యు స్టార్ట్ విత్ నెగిటివ్ విండ్. వాడు నేను బాగా చదువుకుంటాను నాన్నగారు, ఈ రోజు నుంచి నువ్వేం చదువుతావరా, ఇన్నాళ్ళు చదివి చచ్చావా, ఇంకేం చదువుతావు, నేను మాట్లాడే విధానం ఏం చేస్తుందో అర్థమైందా? కానీ నువ్వు ఇలా చేసినా వాడు బాగుపడుతున్నాడు అంటే అది మీ గొప్పతనం కాదు, వాడి గొప్పతనం. ఇలాంటి వాతావరణంలో ఇలాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు కూడా ఎన్థూజియాస్టిక్ అట్మాస్ఫియర్. మేడం బ్లావెట్స్కీని కుండలిని జాగరణకి ఆధునిక భాషలో సింపుల్ గా చెప్పండి, కుండలిని జాగరణ చేయడానికి ఏం చేయాలి అంటే, ఉత్సాహముతో కూడిన సక్రియత కుండలిని జాగరణ అని డెఫినేషన్ ఇచ్చింది. ఉత్సాహం అంటే ఏంటి? ఒకసారి జరగలేదనుకోండి మన అన్న పని, ఉత్సాహం పోతుంది. ఒకసారి పరీక్ష ఫెయిల్ అవుతే చాలు, ఇటు పేరెంట్స్ మొహం మార్చేస్తారు, పిల్లవాడు మొహం మార్చేస్తారు. ఎంతమంది పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళకి భయం ఫెయిల్ అవుతామని కాదు, మా నాన్న ఏమంటాడు మా అమ్మ ఏమంటుంది అని. ఏంటా ఫెయిల్ అవుతా ఏమైందిరా? సినిమాల్లో భలే చూపిస్తారు. ఒక సినిమాలో నాకు సినిమా పేరు గుర్తులేదు, తండ్రి కోంపడుతున్నాడు టిఫిన్ టేబుల్ దగ్గర, అందరూ కూర్చుని ఉన్నారు. ఒక మార్క్ కార్డు ఏంటంటే అది ప్రోగ్రెస్ రిపోర్ట్ చేతిలో పట్టుకుని చెబుతున్నాడు కొడుకుని. అదహా బుద్ధి లేదా నీకు మార్కులు ఎలా వచ్చాయని. నాన్న అది నా ప్రోగ్రెస్ కార్డు కాదు, నీ ప్రోగ్రెస్ కార్డు పైనుంచి కింద పడిందన్న. ద అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ ఎంతగా మారిపోయింది అంటే, ఇఫ్ యు ఆర్ ఏ పేరెంట్ యూ థింక్ యూ కెన్ డామినేట్ యువర్ చైల్డ్. నీకు ఏం తెలుసు సబ్జెక్ట్ గురించి అని ఆలోచించాడు. ఇది థియోసాఫికల్ సొసైటీలో నాలుగు పుస్తకాలు మీరు కనుక చదివితే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిది ఏంటి అంటే ఈథరిక్ బాడీ, ప్రాణమయ శరీరం. ఈనాడు అందరూ నిస్ప్రాణంగా ఉన్నారు, ఎవరిలోనూ ఆ ప్రాణశక్తి కనిపించటం లే. ఈథరిక్ బాడీ బుక్ చదవండి, చాలా చిన్న బుక్ అది, 84 పేజెస్ ఎంతో అనుకుంటా, ఆర్ 120 పేజెస్. ఏఈ పావెల్ రాశాడు, రాశాడు కాదు, హీ హాస్ కంపైల్డ్ దట్. ప్రాణశక్తి ఎలా పనిచేస్తుంది, కానీ ప్రాణశక్తి ఈనాడు ప్రపంచంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ గా ముందుకొచ్చేస్తుంది. ప్రాణికీలెడ్స్ అని, రీకి అని, రకరకాలైనటువంటి పేర్లు పెడుతున్నాం మనం. కానీ ఇదంతా కూడా మన ప్రాణమయ కోశాన్ని ఎఫెక్ట్ చేసేవి. ఇదేంటిది, యాక్యూ పంక్చరు, యాక్యూ ప్రెషరు, ఇవంతా కూడా మన ఈథరిక్ డబుల్ని కదుపుతాయి. సైంటిఫిక్ గా మనం నేర్చుకోవచ్చు కదా, థియాసఫిస్ట్ గా మనం ఇక్కడ కూర్చుని, వీ కెన్ మాస్టర్ ద ఈథరిక్ బాడీ బుక్. మీలో మీరు పరీక్ష పెట్టుకోండి, ఏజ్ ఎంత అవుతాయి, దానివల్ల ఏమవుతుంది, ప్రకృతిలోకి ఆలోచనలు వెళ్తాయి. ముందు అది దానికి ఇదంతా నేను చెప్పుకొస్తాను. ఇది అసలు నోబడీ ఈజ్ థింకింగ్. ఈ ఆలోచనలు, ఈథరిక్ బాడీ ఉందంటే ఏం లాభం? మీరు ఆ పుస్తకాన్ని చదవండి. మా పిల్లలు చదవటం లేదండి, నేను చెప్పినా నువ్వు చదివేవా, నువ్వు చదివితే ఇలా ఉండగా ఖచ్చితంగా మారుతాం మనం. ప్రాణమయ కోశము, పిల్లలు నిరుత్సాహంగా ఉన్నారు, గ్రో అవ్వటం లేదు, జీవితం మీద వాళ్ళకి విరక్తి కలగజేస్తున్నాం మనం. పిల్లలకి జీవితం మీద మనం ఉత్సాహం అసలు కలగజేయటం లేదు, అది మీరు గమనించారా ఎప్పుడైనా? పరీక్షలే సర్వస్వం, పాస్ అవటమే సర్వస్వం, రాత్రి పగలు చదువు చదువు చదువు. ఎందుకయ్యా చదువు? ఇందిరాగాంధీ ఏం చదివింది, హెలెన్ కీలర్ ఏం చదివింది? 1,25,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఒక బిజినెస్ మ్యాన్ నాకు తెలుసు. ఒకసారి ఆయన ఫ్యాక్టరీలో కలర్స్ గురించి నేను చెప్తున్నాను ఒక చోట, విన్నారు అందరూ అంతే, ఎవడూ మారలేదు. ఆయన ఎందుకో వచ్చాడు ఆ పక్క రూమ్కి, విన్నాడు కలర్స్ గురించి. నేను చెప్పిన కలర్స్ మరి ఆయన ఎలా గుర్తుపెట్టుకున్నాడు ఏమో నాకు తెలియదు. ఒకరోజు నన్ను పిలిచి, మాస్టర్ ఒకసారి మా ఫ్యాక్టరీకి రండి అన్నాడు. వెళ్ళా ఫ్యాక్టరీకి. నీ లెక్చర్ విన్నాక నేను ఈ కలర్స్ అన్నీ మార్చేశానండి అన్నాడు. సరే మంచిదన్న, కరెక్ట్ అని, నేను చెప్పినట్టే మార్చేవయ్యా, నాకు ఏం తెలియదు, పుస్తకాల్లో రాసింది చదివాను. థాట్ ఫార్మ్స్ అని బుక్ ఉంది, యానిబెసెంట్ అండ్ మెడ్బీట రాసింది, అందులో ఇవి ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు కలర్స్ గురించి. అంటే హౌ కలర్ అండ్ థాట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్, హౌ కలర్ అండ్ అట్మాస్ఫియర్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్. అందులో విచిత్రమైనటువంటి మాట రాస్తాడు, ఆరెంజ్ కలర్ దోమల్ని తగ్గిస్తాయి అని. వింటమే అందరూ, ఇంతవరకు ఎవడు కూడా ఆరెంజ్ బెడ్షీట్స్, ఆరెంజ్ ఇది, ఆరెంజ్ నైట్ బల్బు అవడు పెట్టుకోలేదు. వింటమే అంతే, ఆచరిస్తే కదా రిజల్ట్స్ వచ్చేది. ఒక్కడు చేయలే, మీలోనూ అవడు చేయడు. అంటే ఎందుకు చెప్తున్నాను, ఆచరణ లేనటువంటి జ్ఞానము వృధా అనిపిస్తుంది. ఎందుకు వింటారు 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 బోర్ కొడుతుంది. ఆచరిస్తే, ఒకవేళ అవలేదనుకోండి ఆరెంజ్ ఇది పెట్టి, ఇంకా ఎందుకు అని మీకు ప్రశ్న వస్తుంది. అప్పుడు బ్లావెట్స్కి చెప్పిన మాట గుర్తొస్తుంది, కలర్ ఇస్ ఎ బ్లైండ్ అని. అప్పుడు ఆ బ్లైండ్ ఏంటో వెతుకుతారు, సూత్రే మణిగణ ఇవ అని ముందుకెళ్తారు. ఆచరణ కావాలి ముందు. అంచేత ఈ థాట్ ఫార్మ్స్, ఈ ఉత్సాహంలో ఆయన నేను చెప్పినటువంటి ఆ కలర్ చేంజెస్ చేశాక, కొన్నేళ్లు పోయాక 1,25,00,000 రూపాయలు ట్యాక్స్ కట్టాడు. వినిపిస్తోందా మీకు? ఇప్పుడు ఆ 1.25 కోట్ల ట్యాక్స్ ఎందుకు సార్ కట్టటం అన్నాడు. అవును, ఎందుకు సార్ కట్టటం అన్నా, మరేం చేద్దాం అన్నాడు. ఇంత ఎత్తి ఎదిగిన వాడివి, నేను రూపాయి పావులా జీతం తెచ్చుకునేటటువంటి లెక్చరర్ అయ్యా, నేను నీకేం చెప్తాను నేను. అంటే ఓ పని చేస్తాను సార్, మెడ్రాస్లో మా అల్లుడితో ఒక కంపెనీ పెడతానన్నాడు, పెట్టాడు. అది మళ్ళా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆ ట్యాక్స్ తప్పించుకోవడానికి ఏం చేస్తాడు? కానీ ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఆ వ్యక్తి 5వ క్లాస్ చదువుతున్నాడు, అందుకు చెప్తున్నాడు. మీకు అర్థమైందా ఎందుకు చెప్పాను ఇది? మీరు పిచ్చివాళ్ళలాగా మీ పిల్లల్ని ఎందుకంటే ఏడిపిస్తున్నారు, చదువు 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 అని? జీవించే కళ నేర్పచ్చు కదా వాళ్ళకి, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పచ్చు కదా. ఓ హోమియోపతియో ఓ ఎస్ట్రాలజీయో నేర్పిస్తే చాలు, కోట్లు గణిస్తారు వాళ్ళు. కానీ పద్ధతిగా నేర్చుకుంటే, డిగ్రీలు తెచ్చుకుంటే లాభంలే. డిగ్రీల వల్ల ఏమవుదు, నేను హోమియోపతి డిగ్రీ ఏం పొందలేదు, కానీ 1000 మందికి ఆపరేషన్స్ తప్పించారో నాకే గుర్తు లేదు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ బేసిక్ డిగ్రీ ఆల్సో ఇన్ హోమియోపతి. మీరు అది ఆలోచించండి, డిగ్రీ ఉందా లేదా అని ఆలోచిస్తారేంటి? ఈజ్ ఇట్ క్యాపబుల్? చాలు, సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎక్కడైనా దగ్గరకు వస్తాడు. సామర్థ్యము లేనటువంటి వ్యక్తి, ఇంకేత మొట్టమొదటి ఏం చెప్పాను నేను, ఎండోక్రినాలజీ, షట్చక్రాలు, మన శరీరంలో ఉన్నటువంటి పంచతత్వాలు ప్లస్ ఇంకో 2 ఎలా ఉపయోగించుకోవాలో, దాంట్లో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి సహజ శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో థియాలజీ చెప్తుంది. లెట్ బి ద పుస్తకాలు మీకు దీనికి చాలా హెల్ప్ చేస్తాయి. లెట్ బి ఫీట్ ఆఫ్ ద మాస్టర్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. ఈ 2వది ఇప్పుడు నేను చెప్తున్నాను, మనకి పంచకోశాలు ఉన్నాయి, షట్చక్రాలు కాకుండా. ఆ కోశాలలో ప్రాణమయ కోశం గురించి చెప్పాను, అలాగే యాస్ట్రల్ బాడీ అని ఏ పోవెల్దే ఉంది, అది కామమయ కోశం గురించి చెప్తుంది. మెంటల్ బాడీ ఒకటి ఉంది, ఏ పోవెల్ది, అది కాంక్రీట్ మైండ్ గురించి చెప్తుంది. కాజల్ బాడీ అని ఇంకో బుక్ ఉంది, ఏ పోవెల్ది, అది కారణ శరీరం గురించి చెప్తుంది. ఉత్సాహం కనుక మనకి జీవితంలో సామర్థ్యము ఉత్సాహము కనుక పెంచదలుచుకుంటే ఈ 5 కోశాలు యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఏ శరీరము యాక్టివ్గా లేదు, మీరు అది గుర్తుంచుకోండి. మీ కోరికలు కూడా యాక్టివ్గా లేవు. హోటల్కి వెళ్తారు 4 ఫ్రెండ్స్, ఏం తిందాం రా చెప్పు అంటే నువ్వు చెప్పంట, నువ్వు చెప్పంట అంటే హోటల్కి వెళ్ళి నువ్వు ఏం తినాలో కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులం మనం. మోస్ట్ ఇండెసిసివ్ పీపుల్ ఆన్ ఎర్త్ ఎవరు అంటే హ్యూమన్స్, ఏమీ డిసైడ్ చేసుకోలేరు. ఓ ఇంటికి వెళ్ళి కాఫీయా పాలా అంటే మీ ఇష్టం అండి అంటే, అదే వాడు నోరు తెరిచి అడుగుతున్నాడు కదయ్యా బాబు, నువ్వు కాఫీ తాగుతావా పాలు తాగుతావా అంటే నువ్వు చెప్పలేవా? ఆ ఇండెసిసివ్నెస్ మీ జీవితాలలో ప్రతిబింబిస్తోంది, ప్రతిదీ ఇండెసిసివ్నెస్. ఏం చేయాలి? చేస్తే ఏమైపోతుందో. దీనికి కామ మనస్సు అని ఓ విచిత్రమైనటువంటి మాట యానిడెసెంట్ కూర్చుంది. అంటే సగం యాస్ట్రల్ బాడీ సగం మెంటల్ బాడీ కలిపినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం అందులో ఉన్నాం, కానీ ఉన్నామంటే ఏ కోరిక పట్టుదల లేదు. నేను ఫస్ట్ బీఎస్సీ క్లాస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మా స్టూడెంట్స్ని అడుగుతూ ఉండేవాడిని, ఏమయ్యా నువ్వు ఈ ఎంపీసీ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు, బీజెస్సీ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే కెమిస్ట్రీ రెండింటికి కామన్, అందుకే ఎంపీసీ గ్రూప్ ఒక పక్క కూర్చునేవాడు, బీజెస్సీ గ్రూప్ ఒక పక్క కూర్చునేవాడు, కామన్ గా కెమిస్ట్రీ చెప్తూ ఉండేవాడు. ఈనాటి వరకు అంటే నేను వాలంటరీ రిటైర్మెంట్ 3 ఏళ్ల కింద తీసుకున్నాను, అంతకుముందు 23 ఏళ్లు లెక్చరర్గా పనిచేశాను. అంటే ఆ 23 ఏళ్లలోనే ఇది నా ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఎప్పుడైనా ఫస్ట్ బీఎస్సీ క్లాస్కి వెళ్తే ఏమయ్యా ఎందుకు జాయిన్ అయ్యావు, ఎంబీబీఎస్లో సీటు రాలేదు కనుక, ఇంజనీరింగ్లో సీటు రాలేదు కనుక, ఇదే జవాబు. రిలేషన్షిప్ అర్థమైందా మీకు? హీ వాంట్స్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, రాలేకపోతే బీఎస్సీకి వచ్చేసాడు. అటువంటి వ్యక్తి జీవితంలో తన ఏ కోరికను సఫలం చేసుకోగలడు? దేన్ని చేసుకోలేడు. పేరెంట్స్గా అది మీకు అర్థమవుతుందా? మీరు అది చెప్పండి, మీ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకునేటటువంటి దమ్ము ఉండాలా? నేను ఎప్పుడో ఒకే మాట చెప్తాను, మా ఫ్రెండ్స్కి ఒకే సీటు ఉంటే లక్ష మంది దాన్ని కంప్లీట్ చేసినా ఆ సీటు నీకే రావాలి. దాట్ ఈజ్ సంకల్ప. అంతే తప్ప ప్రయత్నిస్తామండి, రాకపోతే అప్పుడే ఆల్టర్నేటివ్ వచ్చేసింది మనసులో. ఇంకా ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంతమంది డాక్టర్స్ వస్తున్నారు, ఇంతమంది ఇంజనీర్స్ వస్తున్నారు, అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళ టాలెంట్ మనకి తెలుసు. ఏ డాక్టర్ మీద ఎవరికి నమ్మకం లేదు అన్న సంగతి నాకు తెలుసు. మీరు పైకి చెప్పొద్దు, ఎందుకంటే పైకి మీరు ఒప్పుకోలేరు, నేను ఒప్పుకుంటున్నాను. నమ్మకం ఉండి వెళ్ళాం, గత్యంతరం లేక వెళ్తాం. ఎందుకంటే ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కనిపించడం లేదు మనకి. బయటకు వచ్చాక అందరూ తిట్టేవాళ్లే డాక్టర్ని, కానీ కాస్త తలనొప్పి వస్తే మనం ఇన్నాళ్ళు తిట్టేవు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం? కామ మనకు శ్రద్ధ అవుతుందో నేను చెప్పింది, హౌ టు కంట్రోల్ ఇట్. పిల్లలకి ఆ సామర్థ్యాన్ని ఇవ్వండి. వాళ్ల కోరికలు తీసుకుంటే తప్ప నేను పట్టు వదలను, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు నేనున్నాను. నువ్వు డాక్టర్ అవుతావా, ఓకే ఫెయిల్ అవు పర్వాలేదు, మళ్ళీ చేయి మళ్ళీ చేయి మళ్ళీ చేయి అన్న ధైర్యం నూరిపేసే పేరెంట్స్ ఇంతవరకు నేను చూడలేదు ఒక్కళ్ళని. ఫెయిల్ అయిపోతే కొంపలు అంటుకుపోయానమాట. ముందు కుర్రవాడికి అంటుకుపోయా లేవో తెలియదు, కానీ పేరెంట్స్ అంటుకుపోయి ఈ మానసిక స్థితి నుంచి, ఈ కోరికల యొక్క మానసిక స్థితి, దాన్నే కామ మనస్సు అన్నారు. దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేటటువంటి మెడిటేషన్ టెక్నిక్స్ లైట్ ఆన్ ద పాత్లో ఉన్నాయి. ఈ మార్గంలో మీరు ముందుకు ఎలా వెళ్ళాలి అని. కానీ ఇటు ఎండోక్రినాలజీ 5 కోశాలు డెవలప్ అవ్వాలి, ఇటు మీ సంకల్ప శక్తి డెవలప్ అవ్వాలి, దీనికి ఒక మార్గదర్శకుడు కావాలి. దానిని వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో నేర్చుకుంటాం. చేత నేను చెప్పిన టాపిక్ చెప్తూనే మీ మనస్సులో కొంచెం బాధ పెట్టగలిగితే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే బాధపడితే మీరు ఆచరిస్తారు, బాధ లేకపోతే మళ్ళా ఈ చోలు నుంచి వింటారు, ఈ చోలు నుంచి వెళ్ళిపోతారు. అంచేత మీరు దేంతో అయినా స్టార్ట్ చేయండి. ముఖ్యంగా పిల్లలకి థాట్ పవర్ గురించి చెప్పండి, థాట్ ఫార్మ్స్ గురించి చెప్పండి. మీ ఆలోచనలు మీ యొక్క చుట్టుపక్కల వాతావరణం ఎలా మారుస్తుందో చెప్పండి, దాంతో స్టార్ట్ చేయండి. కావలసిన బుక్స్ ఉన్నాయి, థాట్ ఫార్మ్స్ అని లెడ్బీటర్ యానీ బెసెంట్ రాసిన బుక్స్ ఉన్నాయి. థాట్ ఫార్మ్స్ అనేటటువంటి బుక్కే ఒకటి ఉన్నది, ద పవర్ ఆఫ్ థాట్ అనేటటువంటి బుక్ ఒకటి ఉన్నది. మరి ఈ పుస్తకాలన్నీ కూడా మీరు ముందు చదివి థింక్ అబౌట్ ఇట్. ముందు మీరు ఆల్రెడీ ఆ సబ్జెక్టులో నిష్ణాతులు కనుక సబ్జెక్టుని ప్రకృతిలోకి పంపించండి. మెడిటేషన్ అంటే అది. చేత మీరు చదువుతూ ఉంటే ఆ ఆలోచనలు ప్రకృతిలోకి వెళ్ళాలి. వెళ్తే ఆటోమేటిక్గా యంగర్ జనరేషన్ అట్రాక్ట్ అవుతుంది. దాని తర్వాత ఏం చేద్దాం అన్నది గురువులకు వదిలేద్దాం. మరి అవకాశాన్ని మీరు మళ్లీ మళ్లీ ఇచ్చి తీరాలి అని చెప్తో ఇస్తారని ఆశించటం లేదు నేను. మీరు ఇచ్చి తీరాలి నాకు ఈ అవకాశం. ఇంకంటే మనము పరమ గురువుల కోసం పనిచేస్తున్నాం, మన వ్యక్తిత్వాల కోసం, మన అహంకారాల కోసం పనిచేయటం లేదు. ఖచ్చితంగా నేను కొంచెం కఠోరంగానే మాట్లాడాను, ఈసారి ఇంకా కఠోరంగా మాట్లాడతాను. మీ పిల్లల్ని కూడా అప్పుడు తీసుకురండి. నేను ఎప్పుడు కాకువాయి వచ్చినా మీరు రానివ్వకపోతే, మీరు తాళం వేసి వెళ్ళిపోతే బయట నుంచుని చెప్పేసి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను చెప్తాను. ఇఫ్ యూ పెర్మిట్ ఇట్ విల్ బి ఇన్సైడ్, ఇఫ్ యూ డోంట్ పెర్మిట్ ఇట్ విల్ బి అవుట్ సైడ్. ఇంకేత నేను చెప్తాను కదా, నా డిజైర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నేను మీరు చేయటం లేదని వదిలిపెట్టే రకాన్ని కాదు, కానీ మిమ్మల్ని ఖచ్చితంగా గురువులు వదిలిపెట్టరు. ఇంకేంటే వదిలిపెట్టేటటువంటి ఇన్నాళ్ళు మీరు థియోసాఫికల్ సొసైటీలో ఉండి ఉండేవారు కాదు. ఖచ్చితంగా మనందరి పూర్వజన్మ సుకృతం వల్ల ఈ ఆల్కాట్ సెంటనరీ, మళ్లీ ఏ న్యూ రివైవల్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ 1 ఇయర్ లో జరుగుతుందని ప్రార్థన చేస్తూ జయ జయ.